నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదమ్మా. బ్రహ్మ నిన్ను పట్టుకోబోతున్నాడని అతన్ని మందలించాను, అందువల్ల నాకు నీ మీద వాత్సల్యం ఎక్కువ. నీకు ఇప్పుడు వరాలు ఇస్తున్నాను. పుట్టి పుట్టగానే మానవులకి శైశవము అని వస్తుంది. మొదట ప్రథమం శైశవో భావ, ముందు శైశవము అని వస్తుంది. ఆ తర్వాత కౌమారాఖ్యో ద్వితీయక, కౌమారావస్థలో గడుగు పెడతాడు. తృతీయో యౌవనోభావ, ఆ తర్వాత యౌవనంలో గడుగు పెడతాడు, అది మూడవది. చతుర్థో వార్తకస్తథ, నాలుగవది వార్ధక్యం, అంటే బాల్య కౌమార యౌవన వార్ధక్యములనే నాలుగు అవస్థలు జీవులు పొందుతారు. సాధారణంగా ఈ బాల్యావస్థలో ప్రతి వ్యక్తి పవిత్రుడిగా ఉంటాడు, వాడికి కామం ఉండదు. ఇక రెండవది కౌమారావస్థలో జీవులు విద్యాభ్యాసం మీద ఆటల మీద ఎక్కువ దృష్టి పెడతారు. కౌమారావస్థ సగం గడిచాక అప్పుడు వాళ్ళలో కామం కొద్ది కొద్దిగా ప్రవేశిస్తుంది. కౌమారావస్థ సగం నుంచి కామం ప్రవేశిస్తుంది. అరుదుగా పూర్వజన్మ పాపంలో కొంతమంది మాత్రం కౌమారావస్థలో కూడా కామకులవుతారు. అది కూడా చెప్పాడు భవిష్యత్ క్వచిత్ క్వచిత్ అన్నాడు. కొద్దిమంది మాత్రం నీచులు కుమారావస్థలో కూడా, అంటే ఇంచుమించుగా 8వ సంవత్సరం నుంచి కూడా కామకులవుతారు. అది కొద్దిమందిలో ఉంటుంది. ఎక్కువ మంది మాత్రం కౌమారావస్థ ద్వితీయార్థం నుంచి వాళ్ళు కామకులవుతారు. యవ్వనంలో సకాములవుతారు. క్రమంగా వార్ధక్యంలో కామం నశిస్తుంది, శరీరానికి ఓపిక లేక. కొసం విన్నారుగా, శరీరమునకు ఓపిక లేక కామం నశిస్తుందట. అంటే అది మానసికంగా నశించదట, ఓపిక లేక నశిస్తుందట. 80 ఏళ్ళు వచ్చిన ఈ వయసులో నాకెవరిస్తారు పిల్లనంటాడు, కదలలేడు కాబట్టి. కానీ పూర్తిగా మానసిక వికారం పోదట. నేను లేసమ్మ ఇదంతా శివుడు చెబుతున్నాడు, వాళ్ళు నా మీద ఏం పడకండి. ఏం చెప్పినా ఇదంతా శివుడు సుస్పష్టముగా శివపురాణములో 42వ శ్లోకంలో చెప్పిన వాడు చెబుతున్నాను. ఈ విధంగా జీవులలో మార్పులు పరిణామాలు ఉంటాయి. దీనివల్ల లోకంలో అమర్యాద ఉండదు, అంటే చెయ్యకూడని పనులు చేసేవాళ్ళు తగ్గుతారు. కాబట్టి పుట్టుకతోటే కామం ఉండకూడదని నువ్వు కోరినట్టుగా నేను ఈ మర్యాద చేశాను, నీ తపస్సుకు మెచ్చుకున్నాను. ఇక నీకు ఎవ్వరికీ లేని పాతివృత్యం ఇస్తున్నాను. నిన్ను చేపట్టిన నీ భర్త తప్ప మరెవరైనా నిన్ను కామదృష్టితో చూశాడా, ఆ క్షణమే వాడు నపుంసకుడైపోతాడు, దుర్బలుడైపోతాడు. నీ భర్త ఒక మహాత్ముడు అవుతాడు, తపస్యాలు అవుతాడు, అందగాడు అవుతాడు. 7 కల్పములు జీవిస్తారు మీరు, కల్పములు, యుగాలు కాస్తామండి. 7 కల్పములు నీ భర్త చిరజీవిగా ఉంటాడు. ఇప్పుడు నీ అసలు రహస్యం కూడా, నీ పూర్వజన్మ రహస్యం కూడా చెబుతున్నా విను. నువ్వు ఈ తపస్సు చేసే ముందు అగ్నిలో పడి కాలిపోవాలని, కొత్త జన్మెత్తాలి అని అనుకున్నావు, అవునా? అది కూడా నెరవేరుతుంది. ఒకప్పుడు నువ్వు కృతయుగంలో, ఈ కృతయుగంలో కాదు ఒకనొకప్పుడు కృతయుగంలో ఈ పర్వతం మీద ఘోర తపస్సు చేసావు. అప్పుడు నేను నీకు ప్రత్యక్షమయ్యాను. ఇప్పుడు చెబుతున్నాడు శివుడు, అసలు నీకు ఈ గందరగోళం అంతా రావడానికి ఒక మూల కారణం ఉన్నది. అదేమిటంటే, యథాత్వం దారుణం సంధ్యే తపశ్చరసి పర్వతే యావత్ చతుర్యుగం తస్య వ్యతీతేతు కృతయుగే. నువ్వు ఒకప్పుడు ఈ కొండ మీద ఈ సంధ్యారూపానికి ముందు ఒకనొకప్పుడు ఒక స్త్రీ రూపంలో 4 యుగములు తపస్సు చేశావు. ఆ 4 యుగాలు తపస్సు చేస్తూ ఉండగా నేను నిన్ను పరీక్షించటానికి ఒక గురువు రూపంలో వచ్చాను, నీకు ప్రత్యక్షమయ్యాను. లే, ఏం వరం కావాలో కోరుకో అన్నాను. అప్పుడు నువ్వు నన్ను చూచావు, గురుభావం కలిగింది, కాళ్ళకి నమస్కరించావు. నీవెవరవు అని నన్ను అడిగావు. నేను గురువుని అన్నాను. అయితే నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు అన్నావు. నేను ఏం చెబితే అది చెయ్యి అన్నాను. నేను నిన్ను అనుగ్రహించి నాలో కలుపుకుందామని, నువ్వు ఏం చెబితే అది చేస్తాను అని అన్నావు నువ్వు అప్పుడు. నేనే శివలింగాన్ని అనుకుని నా శరీరాన్ని కౌగలించుకో అన్నాను. అప్పుడు నువ్వు యగాదిగా చూసి, దొంగ గురువా, కౌగలించుకోమంటావా, ఛీ పో అని నీ జడతో గట్టిగా కొట్టావు. అప్పుడు నేను మహాశివలింగ రూపంలో ప్రత్యక్షమై పరీక్షించడానికి వచ్చిన శివలింగాన్ని గ్రహించలేని దౌర్భాగ్యురాలివి గనక, నువ్వు భవిష్యత్తులో బ్రహ్మ మానసపుత్రివై పుట్టి కన్న తండ్రికే వ్యామోహాన్ని కలిగించు అని శపించాను. ఆ శాపం వల్ల సంధ్య అనే పేరుతో పుట్టావు. తండ్రిని సోదరులను వ్యామోహితులు చేశావు. ఆనాడు నిన్ను పరీక్షించటానికి వచ్చిన గురువుని గురు శరీరమే లింగమని గ్రహించలేక భ్రష్టురాలివయ్యావు. ఆ పాపమంతా ఈ తపస్సుతో తొలగిపోయింది. ఇప్పుడు ఈ జన్మలో నీ శరీరాన్ని విడిచి కొత్త శరీరం ధరించాలనుకున్నావు. నీ అదృష్టం ఈ కొండ దగ్గర తపస్సు చేసావు. ఈ కొండ ఏంటో తెలుసా నీకు? చంద్రోన్యాసం పరిత్యజ్య రోహిణ్యాం ప్రీతిమానభూత్. నువ్వు ఇక్కడికి తపస్సుకు వచ్చి 43,20,000 సంవత్సరాలు గడిచింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు, అంతఃపూర్వం ఏం జరిగిందో తెలియదు. అవన్నీ ఇప్పుడు చెబుతున్నా విను. ఒకప్పుడు దక్ష ప్రజాపతి, ఈ దక్షుడు కాకుండా మరో దక్షుడు ఉండేవాడు అప్పట్లో. ఆయనకి 27 కూతుళ్ళు పుట్టారు. వాళ్ళు నక్షత్రాలు. ఈ నక్షత్రాలంతా చంద్రుడిని పెళ్లి చేసుకున్నాయి. అప్పుడు చంద్రుడు వాళ్ళల్లో రోహిణిని తప్ప తక్కిన వాళ్ళని ప్రేమగా చూడలేదు. దాంతో తక్కిన స్త్రీలంతా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మా భర్త మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు, కేవలం రోహిణిని మాత్రమే ప్రేమగా చూస్తున్నాడు, పక్షపాతంతో చూస్తున్నాడని మొరపెడితే దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని క్షయరోగివి కమ్మని శపించాడు. అప్పుడు చంద్రుడు సముద్ర తీరంలో తన పేరు మీదుగా సోమనాథ లింగం అనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్ళాడు. వెడుతూ వెడుతూ దారిలో భయంకరమైన వ్యాధి తట్టుకోలేక ఈ పర్వతం దగ్గర క్షణకాలం ఆగాడు. అప్పుడు అతని శరీరం అంతా కంపించిపోయింది, దగ్గు తట్టుకోలేకపోయాడు. అప్పుడు దేవతలంతా వచ్చి ఆకాశగంగా జలాన్ని చంద్రుడి నెత్తి మీద పోశారు. చంద్రుడి శరీరపు కాంతి కిందకి దిగిపోయింది, చంద్రుడికి ఉపశమనం కలిగింది. అప్పుడు చంద్రుడు సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆనాడు చంద్రుడికి రోగము నుండి తాత్కాలికముగా ఉపశమనము కలిగించడమునకు దేవతలు నీళ్లు పొయ్యగా ఆ నీళ్లు చంద్రుడి మీద నుంచి ఇక్కడ ప్రవహించి చంద్రభాగ అనే పేరుతో నది అయ్యాయి. అది చంద్రభాగ అంటే చంద్రుడంతటి వాడికి రోగోపశమనం చేసిన నది ఇది. ఈ కొండ మీద చంద్రుడు కూర్చున్నాడు కనుక ఈ చంద్రభాగ పర్వతం అనేది పిలువబడింది. ఇక్కడ ఎవరు తపస్సు చేసినా వాళ్ళకి శారీరక మానసిక రోగాలు తొలగుతాయని నేను వరం ఇచ్చాను. అందుకే ఇక్కడ నువ్వు తపస్సు చేయగానే నీకు నేను ప్రత్యక్షమయ్యాను. ఆ కొండ దగ్గర నువ్వు మహాభక్తితో తపస్సు చేసావు. ఈ కొండకి యువతల వైపు అంటే ఉత్తరం దిక్కున నువ్వు తపస్సు చేస్తున్నావు. ఈ కొండకి అవతలకి దిగితే దక్షిణం దిక్కున్నది. ఆ దక్షిణం వైపున మేధాతిథి అని ఒక ఋషి మహాయజ్ఞం చేస్తున్నాడు. 1000 సంవత్సరములుగా ఆయన రుద్రయాగం చేస్తున్నాడు. ఈ యజ్ఞగుండంలో నుంచి రుద్రుడు నన్ను అనుగ్రహించాలి, రుద్రుడు అనుగ్రహించాలి అనుకుని ఓం రుద్రాయ నమః అనే మంత్రమును స్వాహాకారంతో జపిస్తూ, అంటే ఓం రుద్రాయ నమః స్వాహ అనుకుంటూ యజ్ఞం చేస్తున్నాడు. నువ్వేం చేస్తావంటే, నేను అదృశ్యం కాగానే ఈ కొండకి అవతల వైపు వెళ్ళు, ఆయన యజ్ఞగుండంలో దూకే, అందులో కాలి బూడిదైపో. నువ్వు అనుకున్నట్టుగా యజ్ఞగుండంలో నీ శరీరం విడిచిపెట్టేస్తావు. నువ్వు శరీరం విడిచిపెట్టాలనుకున్నావుగా తపస్సుకు వచ్చేముందు, ఆ కొండంలో శరీరం విడిచిపెట్టు. కానీ యజ్ఞగుండంలో ఎవరైనా స్త్రీలు వచ్చి పడుతూ ఉంటే యజ్ఞం చేసేవాళ్ళు ఒప్పుకుంటారా? అందుకని నీకు అదృశ్య రూపం ఇస్తున్నాను. ఎవరికి కనపడకుండా గుండంలో పడిపోతావు, బూడిదైపోతావు. ఆ తర్వాత నీ శరీరమును ఎలా మార్చాలో నేను చూసుకుంటాను. ఆయన మహానుభావుడు, ఆయనకి నువ్వు కూతురువై పుడతావు, జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఇంకొక మాట, యజ్ఞగుండంలో పడే ముందు నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే వాడే నీ మొగుడవుతాడు. నీ మనస్సులో ఎవరో ఒకళ్ళని, ఈ సృష్టిలో ఉన్నవాళ్ళని నా భర్త అవ్వాలని కోరుకుని అందులో దూకే, వాడే నీ భర్త అన్నాడు ఆయన. అనగానే వెంటనే సంధ్య శివుడికి నమస్కరించింది. ఈశ్వరుడు అదృశ్యమైపోయాడు. ఈవిడ అదృశ్య రూపంతో మేధాతిథి అనే మహర్షి తపస్సు చేస్తున్న స్థలానికి వెళ్ళింది. ఆ కొండకి అవతల వైపున దక్షిణ దిగ్భాగంలో మేధాతిథి ఓ యజ్ఞగుండం పెట్టుకుని రుద్రయాగం చేస్తున్నట్ట. ఈవిడ అదృశ్య రూపంలో అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ గుండంలో దూకేసి శరీరం విడిచిపెట్టి, ఈసారి శరీరం విడిచిపెట్టి కొత్త రూపం ధరించాక మంచి భర్తను పొందాలి కదా అనుకున్నది. శివుడు ఏం చెప్పాడు? నువ్వు దూకే ముందు ఎవడు భర్త అవ్వాలనుకుంటే వాడే భర్త అవుతాడు. ఉదాహరణకి శివుడే భర్త అవ్వాలనుకుంటే శివుడే భర్త అవుతాడు. తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడండి. అందుకని ఈవిడ ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరా అనుకున్నదట. ఎవరూ కనపట్లేదు ఆవిడ కంటి ముందు. ఎందుకంటే ఆవిడ తపస్సుకు వచ్చి చాలా యుగాలు గడిచిపోయింది కదండి. ఈ మధ్యకాలంలో ఆవిడ ఎవరిని చూడలేదు. ఎవడన్నా గట్టివాడు కనపడితే వాడు భర్త అవ్వాలనుకుంటుంది. కానీ ఆవిడకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. నాకు తపస్సు చేసే ముందు మంత్రోపదేశం చేసిన ఒక కుర్రాడు వచ్చాడు, కుర్రగురువు. అబ్బో భలే మంచి బుల్లి, గడ్డంతో మంచి అందమైన జుట్టుతో జటాజుటాలతో ఉన్నాడు. ఆ గురువు గారు లాంటి గురువు ఈ ప్రపంచంలో మరొకడు లేడు అనుకుని వెంటనే ఆయనే నా భర్త అవ్వాలి అనుకున్నది. ఆయన ఎవరో ఆవిడికి తెలియదు. పాప వశిష్ఠుడు అలా మారు రూపంలో వచ్చాడని ఆవిడికి తెలియదు కదా. అందుకని ఆవిడ ఏం చేసింది, వశిష్ఠేన పురాసాతువర్ణీ భూత్వా మహామునే. బ్రహ్మచారి రూపంలో వచ్చిన వశిష్ఠుడి రూపం మనస్సులో పెట్టుకుని ఆ మహాత్ముడు గురుడే నాకు భర్త అవ్వాలనుకున్నది. అనుకుని తక్షణం యజ్ఞగుండంలో పడిపోయింది. అదృశ్య రూపంతో బ్రహ్మ మానస పుత్రి సంధ్య ఆ యజ్ఞగుండంలో దూకింది. ఆ సమయంలోనే యజ్ఞగుండంలో ఓం రుద్రాయ స్వాహ రుద్రాయదన్నమా మమ అని ఒక ప్రత్యేకమైన అన్నం వేశాట మేధాతిథి. ఆ అన్నంలో నెయ్యి కూడా కలిపి వేశాడు, నేతిలో చెరువు అనేదాన్ని కలిపి వేశాడు. ఆ చెరువుతో కలిపి ఇప్పుడు అందులో పడిపోయింది. కానీ ఆవిడెవరికీ కనపడలేదు. ఎవరికీ కనపడకుండా అన్నం ముద్దతో నేతితో అందులో పడి పడగానే ఆవిడ శరీరం కాలిపోయింది. కాలిపోయేటప్పుడు శివుడు ఆవిడ శరీరంలో ప్రవేశించి ఆవిడ శరీరం కాలిపోతున్న రవ్వంత కూడా బాధ కలగకుండా చేశాడు. ఈశ్వర కటాక్షం వల్ల శరీరం కాలిపోతూ ఉంటే కూడా ఆవిడకి ఏమనిపించలేదట, హాయిగా మంచు ముక్క రాసినట్టు ఉందట ఆవిడకి అగ్ని కూడా. ఈ శివుడి కటాక్షం అండి అది. ప్రాణం పోతున్నప్పుడు మనిషికి కలిగే బాధ అంతా ఎంత అని చెప్పలేము, అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. మీకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతారేమో, నేను అలా నేను ఒకప్పుడు చేశాను పిచ్చిపోయాను అందుకని చెప్తున్నాను. నా శరీరం నుంచి ప్రాణం బయటికి తీసుకుపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో తెలుస్తుంది. సూదులతో వేళ్లలో గుచ్చేస్తూ ఉంటే, తేళ్లు కొడుతూ ఉంటే, పావులు కాటేస్తూ ఉంటే, కోరలతో రంపంతో ఎవరన్నా కోసేస్తూ ఉంటే కలిగే బాధ ప్రాణం పోయేటప్పుడు జీవికి కలుగుతుంది. దానికి మరణ బాధ అంటారు. అది అనుభవించిన వాడు తట్టుకోలేడు. అందుకే ఎప్పుడు పోదాం అనుకుంటాడట మంచం మీద ఉన్నవాడు. అప్పుడు వాడు కదిలిపోతాడు, కానీ ఎవరికీ చెప్పలేడు, నోరు పడిపోతుంది. చాలా అదృష్టవంతులు అరుదుగా కొద్దిమంది మాత్రం సులభంగా పోతారు, కానీ ఎంతో కొంత బాధ లేకుండా మాత్రం ఎవడూ పోడు. అది యాక్సిడెంట్లో తెచ్చేవాడు కూడా ఒక క్షణకాలమైన లిప్తకాలమైన బాధపడతాడు. ఈ బాధ ఇక్కడ ఎక్కువ అనుభవిస్తే పైకి వెళ్ళాక కొంత తక్కువ అనుభవిస్తాడు, లేదా ఇక్కడ తక్కువ అనుభవిస్తే యమలోకంలో వెళ్ళి ఆ బాధ అనుభవించక తప్పదు. అదే ఈశ్వర కటాక్షం ఉంటే శివనామస్మరణం చేస్తే అటువంటి వాడికి ప్రాణం పోతున్నప్పుడు రవ్వంత బాధ కలగదు. అందుకని కాశీలో చచ్చిపోండి అనేవారు మన పెద్దలు. నిన్న కూడా చెప్పాను మీకు అది. చంద్రశేఖర అష్టకం చాలా గొప్పదండి. చంద్రశేఖర 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 పాకిమామని రోజు చదువుకుంటే మృత్యువు మనకి మృత్యు అవుతుంది. అప్పుడు మనం చచ్చిపోయేటప్పుడు మనకి పెద్ద బాధ అనిపించదు. ఇప్పుడు కష్టం, ఇప్పుడు వెంటనే చచ్చిపోతే కొంపలు మునిగిపోతాయి. నూరేళ్ళు నిండాకనే చెప్పేది, హాయిగా శరీరం ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టక తప్పదుగా. ఎంత గొప్పవాడైనా మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. ఇక్కడున్న శంకరాచార్యులు వంటి వారే అవతారాలు చాలిస్తే మనమెంత మన బ్రతికెంత. మనమందరం ఏదో ఒకనాడు శరీరం విడిచిపెట్టక తప్పదు. ఆ విడిచిపెట్టడం సుఖంగా విడిచిపెట్టాలి. ఈశ్వర కటాక్షం వల్ల సంధ్య శరీరం విడిచిపెట్టి ఆవిడకి ఏం బాధ కలగల. ఆవిడ శరీరం అదృశ్య రూపంతో యజ్ఞగుండములో కాలి బూడిదైపోతూ ఉంటే ఆవిడ శరీరం నుంచి అద్భుతమైన సువాసన వచ్చేసిందిట. దగ్ధం పురోడాశ గంధం తస్తార యదలక్షితం. ఆవిడ శరీరం నుంచి వచ్చింది సువాసన, అపూర్వ సువాసన వచ్చింది, అద్భుతమైన సువాసన. ఏ వైకుంఠంలోనో స్వర్గలోకంలోనో కైలాసంలో ఉన్న పారిజాత వృక్షాల నుంచి వచ్చినటువంటి వాసన అనిపించింది వారికి, చూసేవారికి, పీల్చేవారికి. లేక కైలాసంలో ఉన్న సంపంగి పువ్వుల వాసన అనిపించింది కొందరికి. అంత అద్భుతమైన వాసన వచ్చింది. అప్పుడు ఋషి, యజ్ఞం చేస్తున్న మేధాతిథి అనే ఋషి, ఏమి వాసన, ఏమి వాసన అద్భుతంగా ఉన్నది యజ్ఞగుండం నుంచి వస్తున్న వాసన. యజ్ఞగుండంలో మనం వేసిన చెరువు చాలాసేపు కాలింది. ఎంతో పూర్వం కూడా మనం నెయ్యి వేసాం, అన్నం వేసాం, నవధాన్యాలు వేసాం, ఇవన్నీ కాలిపోయినప్పుడు ఇటువంటి వాసన రాలేదు, ఇప్పుడు ఏదో విచిత్రమైన వాసన వస్తున్నది అంటే యజ్ఞం పరిపూర్ణమయ్యిందేమో, శివుడు అనుగ్రహించాడేమో అనుకున్నాడు ఆయన. ఈలోపు ఏం జరిగింది, అగ్నిహోత్రుడు ఆవిడ శరీరం కాలిపోగానే ముందు ఆవిడ శరీరాన్ని రెండు ముక్కల కింద చీల్చేశాడు. ఒక భాగాన్ని పూర్వసంధ్య అనే పేరుతోటి, రెండవ భాగాన్ని అపరసంధ్య అనే పేరుతోటి విభజించి సంధ్యాకాలంగా మార్చేశాడు. ఆవిడ స్థూల శరీరమే ఉదయిస్తున్న సంధ్యా సమయముగా సాయం సంధ్యగా మారింది. అప్పటి నుంచి సంధ్యా సమయం అనేది ఒకటి ఏర్పడిందనమాట. ఈ రెండు సంధ్యలు పితృదేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైనవి అన్నమాట. ఇక ప్రాణములు ఏమయ్యాయి, ఆవిడలో ఉన్న ప్రాణాన్ని శివుడి దగ్గరికి పట్టుకుపోయాడు ఆయన. శివ శరీరాన్ని ప్రాతసంధ్య సాయం సంధ్యగా విభజించాను, ఇక ఈ ప్రాణం నీ దగ్గరికి పట్టుకొచ్చాను, ఈ ప్రాణాన్ని ఏం చేస్తావు అనగా శివుడు చేత్తో ఇలా పట్టుకుని యజ్ఞగుండంలో మళ్ళీ విడిచిపెట్టాడు ఆ సూక్ష్మ ప్రాణాన్ని. అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ప్రాణం, అసలు ఎవరికీ కనపడదు. అది ఒక పరమాత్ముడు కాబట్టి దాన్ని పట్టుకున్నాడు. మన ప్రాణము ఎంత సూక్ష్మాతి సూక్ష్మం అంటే దాన్ని వర్ణించలేం. అందుకే నీవా రసోకవత్తన్వీ పీతాభా ఆ సత్యణోపమా. ధాన్యం ఒకటి ఉంటుంది, ఒడ్డుగింజ, ఆ వడ్లలో నేవార ధాన్యం అని పూర్వం ఉండేది. ఇప్పుడంతా ఏవో పియల్లలో నా మొహాలు వచ్చాయి. మా చిన్నప్పుడు కాస్త అక్కుళ్ళు ఇంకేవో ఉండేవి, ఇప్పుడు అక్కుళ్ళు లేవు, ఓ బొక్కుళ్ళే తప్ప. ఆ మంచి ధాన్యం అంతా పోయి కల్తీ శాల్తీ వచ్చాయి. కానీ పూర్వం నేవార ధాన్యం అని ఒక ధాన్యం ఉండేది. ఆ ధాన్యం సన్న బియ్యం అన్నమాట. ఆ ధాన్యము యొక్క గింజ చివరి ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మముగా వెలిగిపోతట పరమాత్మ. ఆ పరమాత్మలోంచి వచ్చిన జీవాత్మకి ఎంత ఉంటుందో ఆలోచించండి. దోమ ఎంత ఉందండి? దోమ అంటే కనీసం కనపడుతోంది. కొన్ని పురుగులు అసలు కంటికి కనపడాలా? భూతద్దాలు పెట్టుకున్నా కనపడినటువంటి సూక్ష్మక్రిముల్లో కూడా ప్రాణం ఉంది అంటే ప్రాణం ఎంత సూక్ష్మాతి సూక్ష్మము. అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ ప్రాణమును ఈశ్వరుడు కుడి చేత్తో పట్టుకుని యజ్ఞగుండంలో లవేశాడు. వెంటనే ఆ యజ్ఞగుండంలో నుంచి అద్భుతమైన కాంతితో, బంగారం వంటి కాంతితో వెలిగిపోతూ ఒక పాప బయటకు వచ్చేసింది. శరీరమేమో సంచిగా మారింది, ప్రాణం కొత్త స్త్రీగా మారింది. వెంటనే మేధాతిథి ఆశ్చర్యపోయాడు, ఏమిటి యజ్ఞగుండం నుంచి ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది బంగారపు రంగుతో, ఎంత అందంగా ఉందో వెలిగిపోతుందని. వెంటనే ఆ యజ్ఞగుండంలో ఉన్న పాపని రెండు చేతులతో అందుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. యజ్ఞగుండంలోకి చెయ్యి పెట్టగలరా నిజానికి? కానీ పాపను చూడగానే ఆయన తన తను మర్చిపోయి పూర్తిగా యజ్ఞగుండంలో అగ్నిలో చేతులు పెట్టి ఆ పాపను ఎత్తుకుని తన ఒళ్ళో పెట్టుకున్నట్ట. ఆయన చేతులు ఏమీ కాలలేదు. కారణం, కారణ జన్మురాలైన పాప ఆయనకి కూతురు అవుతుంది కనుక ఆ కూతుర్ని ఎత్తుకోవడానికి చేతులు పెట్టాడు కనుక ఆయన చేతులు కూడా ఏమి కందిపోలేదట కనీసం. ఇప్పుడు ఆ పాపను అలా చూస్తూ ఉంటే ఆకాశవాణి వెంటనే ఏమన్నది, ఓ మేధాతిథి, నీవు పరమ పవిత్రమైన యజ్ఞం చేశావు, ఆ యజ్ఞమునకు ఈశ్వరుడు మెచ్చుకొని నీకు ఈ కుమార్తెనిచ్చాడు, ఈ కుమార్తెకి ఒక పేరు పెడుతున్నాడు శివుడే, ఆ పేరేమిటి? నరుణధియతో ధర్మం సాకస్మాదపి కారణాత్ అత స్త్రీలోకే విదితం నామ సంప్రాపతత్స్వయం. ఈమె శరీరం అత్యంత పవిత్రమైనది, పరమ పవిత్ర శరీరం. ఈవిడెప్పుడూ ధర్మమును మాత్రం విడిచిపెట్టదు. ఏమిటి? నరుణద్ధి యతో ధర్మ, ధర్మం విడిచిపెట్టదు. ప్రాణం పోయినా ధర్మం విడిచిపెట్టదు, ధర్మమును ధరిస్తుంది గనక అరుంధతి అని ఈమెకి పేరు పెడుతున్నాం. ఈవిడ ఈరోజు నుంచి అరుంధతి అనే పేరుతో మేధాతిథి నీకు కుమార్తెగా ఉంటుంది. ఈమె శరీరం విడిచిపెట్టేటప్పుడు బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠుడి యొక్క మారురూపం చూచి ఆ మారురూపంతో ఉన్న వశిష్ఠుడు తన భర్త కావాలనుకున్నది. ఈ రోజు నుంచి ఈవిడ వశిష్ఠుడికి భార్య అవుతుంది. అరుంధతి వశిష్ఠులు విశిష్ట దంపతులుగా జగత్ప్రసిద్ధికి ఎక్కుతారు. అరుంధతిని నిత్యం ప్రేమతో వశిష్ఠుడు చూస్తాడు. వశిష్ఠుడి తప్ప మరొకరిని వరించదు ఈ అరుంధతి అనే స్త్రీ. ఈ ఇద్దరిని అనుక్షణం జీవులు గుర్తుకు తెచ్చుకుంటారు. ఈవిడ పాత కథ ఎవరు గుర్తుపెట్టుకోరు. పెళ్ళయిందంటే ఈ అరుంధతి నక్షత్రమే చూడాలంటారు జగత్తంతా. ఈవిడ మహాపతివ్రత అవుతుంది. ఈవిడ ఎవడైనా కామదృష్టితో చూస్తే వాడు తక్షణం నపుంసకుడైపోతాడు అని పలికి పలకగానే ఆశ్చర్యపోయాట. విచిత్రం ఏంటో తెలిసినండి, ఆ పిల్లల ఒళ్ళో ఉన్నది కాస్త వాళ్ళు చూస్తూ ఉండగానే 16 ఏళ్ల బాలిక అయిపోయింది. అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. వెంటనే వశిష్ఠుడిని పిలిపించాడు ఆయన, బ్రహ్మని పిలిపించాడు, నారదాదుల్ని పిలిచాడు. వశిష్ఠ, నువ్వు ఈ అమ్మాయికి మంత్రోపదేశం చేయడానికి ఏ రూపంతో ఉన్నావో ఆ రూపంతో శాశ్వతంగా ఉండి, నీకు రూపం మారకూడదు. ఈవిడ ఇదే రూపంతో ఉంటుంది. మీ ఇద్దరు దంపతులై ఎంతోమంది పిల్లల్ని కని పరమ పవిత్రమైనటువంటి పురాణములను అందించే ఒక మహాత్ముణ్ణి మీ వంశంలో సృష్టించదలుగాక అని మేధాతిథి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. చంద్రభాగా నదీ తీరంలో తాపసారణ్యంలో, ఏది అంటే మహారాష్ట్రలో అన్నమాట, పండరీపురానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో వశిష్ఠుడికి అరుంధతికి వివాహం అయ్యింది. బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ అక్కడికి వచ్చారట. త్రిమూర్తులు వచ్చారు ఆ పెళ్లికి. నారదాదులు దక్ష ప్రజాపతి అందరూ వచ్చారు. అపూర్వ రీతిలో వివాహం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీళ్లు ఆ దంపతుల మీద పోశారట. ఆశీర్వచనంగా నెత్తి మీద నీళ్లు పోశారు. ఆ నీళ్లు వాళ్ళ శరీరం మీద నుంచి ప్రవహించి, అరుంధతి వశిష్ఠుల శరీరం మీద నుంచి ప్రవహించి భూమి మీద 7 దిక్కుల్లో 7 నదులు అయ్యాయి. ఒకటి ఉజ్జయిని దగ్గర క్షిప్రా నది అయ్యింది. ఒకటి ఏమైంది? క్షిప్రా నది అయ్యింది. మరొకటి తాండవ అనే పేరుతోటి ఇప్పుడు మనకి ఇటు నుంచి తుని పెడుతూ ఉంటే కనపడుతుంది, ఆ తుని దగ్గర తాండవ నృత్యం చేసేటటువంటి నదిగా తాండవంగా మారింది. మరొకటి వరాహ నది అయ్యింది. మరొకటి శారదానదిగా మారింది. మరొకటి వైతరణీ నది అనే పేరుతోటి ఒరిస్సాలో చేరింది. ఒరిస్సాలో ఈసారి మీరు జాజ్పూర్ జిల్లాకేసి పెడుతూ ఉంటే ఆ ప్రాంతంలో వైతరణి నది కనపడుతుంది అన్నమాట. చాలా గొప్పదది అనమాట. మరొక నది భాగ్యవతి అనే పేరుతోటి భాగమతి అనే నదిగా మారింది. మరొక నది సీత అనే పేరుతో హిమాలయాలకు చేరింది. ఆ తర్వాత వశిష్ఠుడు, అరుంధతి చాలా కాలం నాలుగు దిక్కుల్లో తపస్సు చేశారు. వారికి వరుసగా 100 మంది కుమారులు పుట్టుకొచ్చారు. వశిష్ఠం ప్రాప్యతం కాంతం శ్రేష్టాః పుత్రా సముత్పన్నా శక్త్యాదయ స్వభావ. వశిష్ఠుడికి అరుంధతికి శక్తి మొదలుకొని 100 మంది కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడి పేరు శక్తి అనమాట. 100 మంది కుమారులు పుట్టారు. ఇందులో శక్తి అన్నవాడికి పరాశరుడు పుట్టాడు. అంత పూర్వం వశిష్ఠ గోత్రం కాస్త పరాశరుడు వల్ల పరాశర గోత్రం అయిపోయింది. గోత్రం ప్రసిద్ధికి ఎక్కింది. మధ్యలో వంశంలో గొప్పవాడు పుడితే గోత్రాలు మారిపోతాయట. అంత పూర్వం వశిష్ఠుడు యొక్క వంశ వాళ్ళందరికీ వశిష్ఠ గోత్రం అని పేరు వచ్చింది. ఇప్పుడు ఈ పరాశరుడు వల్ల పరాశర గోత్రం అయ్యింది. శివుడు వరం ఇచ్చాడు కదా ఆకాశవాణి రూపంలో, అందువల్ల ఏమైంది, పరాశరుడికి మళ్ళీ వేదవ్యాసుడు పుట్టాడు. వ్యాసుడే పుట్టకపోతే ఈ 18 పురాణాలే ఇవాళ ఈ భారతం లేదు. అసలు ఈ ప్రపంచంలో గురువు అనే పదమే ఉంది అంటే దానికి మూలకారకుడు వేదవ్యాసుడు. ఇంత పరమ పవిత్రమైన జీవితానికి ఆనాడు సంధ్యాదేవి తపస్సు మూల కారణమైంది. అరుంధతి చరిత్ర ఇది. అందుకే ఈ చరిత్ర ప్రారంభంలో ఏమని చెప్పాడు, ఈ కథ వింటే మహాపాపములు కోటాను కోట్ల జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అన్నాడు. కారణం అదే. ఇది అద్భుత కథ, అరుంధతి యొక్క గాథ, వశిష్ఠుని గాథ. ఈ గాథ భక్తితో శ్రద్ధతో విన్నవాళ్ళు పాపవిహీనులవుతారు. దంపతుల మధ్యలో ఐకమత్యం వస్తుంది. మహాపాపముల వల్ల దారిద్ర్యం పొందిన వాళ్ళందరికీ దారిద్ర్యం తొలగి మళ్ళీ తిరిగి సంపదలు వస్తాయి అని ఈ విధంగా కథ చెప్పాక చిట్ట చివరి ఏం చెప్పాడు, ఫలశ్రుతి కూడా చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ ఫలశ్రుతి పైగా, యయిదం శృణుయాత్ నారీ పురుషోవా శుభవ్రత సర్వాన్ కామానవాప్నోతి నాత్ర కార్య విచారణ. యహ, ఏ మానవుడు, మానవుడేనా అంటే అందులో మళ్ళీ మగ ఆడ అని అనుమానం వస్తుందని ఈ నారి పురుష ఇద్దరి పేర్లు చెప్పాడు. ఏ స్త్రీ లేక ఏ పురుషుడు ఇదం ఈ పవిత్రమైన కథని శ్రద్ధతో వింటాడో, వినడం కూడా మళ్ళీ శ్రద్ధగా వినాలంట. వింటున్నప్పుడు మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు చూస్తూ మధ్యలో ఫోను టింగ్ టింగ్ అని మోగిస్తే పెద్దగా ఫలితం ఉండదు. అన్నీ విడిచిపెట్టి అత్యంత శ్రద్ధతో విన్నటువంటి వాడు సర్వాన్ కామాన్ అవాప్నోతి, అనుకున్న కోరికలన్నిటినీ తీర్చుకుంటాడు. వాడు ఏమనుకుంటే అది అయిపోతుందండి. ఈ కథ శ్రద్ధగా విన్నాం అనుకున్న వాడు చేయొద్దండి, మీకు అవి తీరుతే మీ పనులు. మాకు సంపద కావాలంటే సంపదలు వస్తాయి, శుభం కావాలంటే శుభం వస్తుంది. అందరూ చేయెత్తేసారంటే అందరూ అంత శ్రద్ధగా ఉన్నారన్నమాట. కొంతమంది చెయ్యి ఎత్తన వద్దా అనుకుంటున్న వాళ్ళకి అనుమానం లోపల వాళ్ళు, అనుమానం వాళ్ళకి ఏం పెద్దగా ఫలితం ఉండదట. కాబట్టి శ్రద్ధగా విన్న వాళ్ళకి సర్వకామములు తీరుతాయని చెప్పాడు. నాత్ర కార్య విచారణ అంటే దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్, అందులో సందేహము లేదు. సర్వాన్ కామాన్ నవాప్నోతి, అనుకున్న కోరికలు తీరుతాయి. ఈ విధంగా బ్రహ్మ సంధ్య యొక్క కథ, అరుంధతి గాథ అత్యంత శ్రద్ధలతో చెప్పాక నారదుడు ఆనందపడిపోయి, అపూర్వ గాథ చెప్పావు, ఇవన్నీ నేను కూడా కొంతవరకు చూశాను, నేను చూడనివి కూడా నువ్వు వివరించి చెప్పావు, నీవు చెప్పేదాకా క్షిప్రానది వంటి నదులు ఎలా పుట్టాయో నాకు గుర్తులేదు, ఇంకా బాగా చెప్పావు. ఎలా చెప్పావు తెలుసా, శ్రావిత సుఖథ దివ్య శివభక్తి వివర్ధిని పరతత్వ ప్రదర్శక అన్నాడు. బ్రహ్మదేవ నువ్వు కథ చెబుతుంటే కథ అంతా కళ్ళ ముందు కట్టినట్టుంది అన్నాడు అండోయ్. బ్రహ్మదేవుడు కథ చెబుతుంటే ఆ పాత్రలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయట, టీవీ స్క్రీన్ మీద దృశ్యం చూస్తే కూడా ఇంత బాగుండదు అనమాట. అంత బాగా చెబుతున్నావు, ఇప్పుడే జరుగుతున్నట్టు అనిపిస్తోంది మమ్మల్ని, ఆ కాలానికి పట్టుకుపోయావు, అపూర్వమైన కథ చెప్పావు అన్నాడు ఆయన. దీన్ని బట్టి బ్రహ్మగారు కథ బాగా చెప్తాడనమాట పురాణం అని నారదుని సర్టిఫికెట్ ఇచ్చాడు. బ్రహ్మగారు చెప్పకపోతే ఎవరు చెప్తారండి, చాలా సంతోషం. తదనంతర కథ ఏమిటో అది కూడా వివరించు. నువ్వేం చేసావు, దక్షుణ్ణి అమ్మవారు కూతురుగా పుట్టడానికి ప్రయత్నించమని శివుడిని అల్లుడు చేసుకోమని కొంచెం సలహా ఇచ్చావు కదా నువ్వు, ఆయన ఏం చేశాడు, ఇదంతా ఈ కథ అంతా చెప్పను కానీ చెబుతున్నా విను. అక్కడికి అరుంధతి అయిపోయింది సంధ్య. ఆవిడ శరీరం ఏమో 2 సంధ్యలుగా మారింది. ఇప్పుడు నేను పెళ్ళయ్యాక అరుంధతి యొక్క వివాహం అయ్యాక ఓ చోట కూర్చుని శివుణ్ణి ఎలా అయినా నాశనం చెయ్యాలని సంకల్పించాను. ఇది చెప్తున్నది బ్రహ్మ. ఎందుకు, నేను సంధ్యను చూసి కామం పొందాను అనుకుందాం. అప్పుడు శివుడు వచ్చి, ఏమయ్య కూతుర్ని ప్రేమిస్తావని నన్ను మందలిస్తాడా? నలుగురిలో నా కొడుకుల దగ్గర నా పరువు తీసేస్తాడా ఈ శివుడు? కాబట్టి శివుడి మీద కక్ష తీర్చుకోవాలనిపించింది. నా కర్మ కాకపోతే శివుడి మీద కక్ష తీర్చుకోవడం ఏమిటన్నాడు ఆయన. ఇదేదో ఉట్టుట్టుగా అండ్లా. శివేచ ఈర్ష్యావకారషం హితత్సుడు శ్వదామితే నారద, శివుడి మీద నాకు ఈర్ష్య కలిగింది. దానికి గల కారణం ఒంటరిగా ఉన్నప్పుడు మందలించకుండా నలుగురిలో మందలించాడని. అప్పుడు నేను కొంతసేపు ఆలోచించాను ఏకాంతంగా. ఈ శివుడు నన్ను మందలించడానికి గల కారణం అందరిలోనూ నేను కాముకుండాను దొరికిపోవటమే. శివుడు అమ్మవారిని తన మనస్సులో పెట్టుకుంటాడు తప్ప, సగం శరీరంలో పెట్టుకుంటాడు తప్ప అందరి ఎదురుగుండా అమ్మని చూపించడం లేదు. శివుడి భార్య మనకు కనపడటం లేదు, మనకేమో కామం బయటకు వస్తోంది. ఈ శివుడిలో ఉన్న అమ్మవారి శక్తి బయటకు వచ్చి స్త్రీ రూపం ధరించి శివుడు కూడా పెళ్లి చేసుకుని స్త్రీతో తిరుగుతూ ఉంటే, ఏ మా అందరికి ఉపదేశించావు, నువ్వు పెళ్లి చేసుకోలేదా అని దెప్పాలి అనిపించింది బ్రహ్మగారికి. అందుకని ఏం చేశాడు, ఈ శివుడికి పెళ్ళైతే బాగుండు, ఆయన కూడా స్త్రీ వెంటబడితే బాగుండు, అప్పుడు ఆయన దెప్పచ్చు కదా అనిపించింది. దానికి ఏం చెయ్యాలి? అందుకని వెంటనే దక్షుణ్ణి, తన ప్రజాపతుల్ని, మన్మథుణ్ణి అందరినీ పిలిచాడు. మళ్ళీ తండ్రి గారు మీటింగ్ పెట్టారు ఏమిటా అని వాళ్ళందరూ వచ్చారట. మరీచి, అంగిరుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. మన్మథుడు రతి సమేతంగా వచ్చాడు. తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశానికి, అంటే ఈ స్పెషల్ మీటింగ్కి కారణం ఏమిటి అని భక్తితో వాళ్ళు అడిగారు. నాయనలారా, శివుడు నన్ను కాముకుడిని నిందించినప్పటి నుంచి నాకు మానసిక దుఃఖం పట్టుకుంది. ఎన్ని శుభకార్యములు చేసినా సరే నాకు ఎందుకో ఆ మానసిక దుఃఖం తొలగటం లేదు. ఆఖరికి అరుంధతి వివాహ సమయంలో కూడా నా మనస్సులో ఎంతసేపు శివుడి మీద శివా నన్ను తెప్పావు అనే ఈర్ష్య కోపమే మిగిలిపోతున్నాయి నాకు. పరమేశ్వరుడితో వైరమేమిటో నా కర్మయోగం, అయినా ఆయన మీద కక్ష తీర్చుకుంటే కానీ నాకు నిద్ర పట్టదు. ఆయనతో విరోధం తప్పని తెలుసు, అయినా ఆయన మీద కొంత పగ సాధించాలనిపిస్తున్నది. దీనికి ఒకటే మార్గం, ఆయన కూడా పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించాలి. మనం మునిగిపోయినా పర్వాలేదు, పక్కోడు కూడా మునిగిపోతేనే ఆనందం. కాబట్టి ఆయనని వివాహ ప్రయత్నం చేసి భ్రష్టుని చేసి సంసారంలో ప్రవేశపెట్టాలని నా కోరిక. కానీ ఈ కోరిక తీరదేమో అనిపిస్తోంది. కాంతాభిలాష మాత్రం మే దృష్ట్వా శంభురగర్కయత్తు మునీనాం పురతః కస్మాత్ సకాంతాం సంగ్రహిష్యతి. శివుడిలోని అమ్మ ఉంటుంది, ఆయనకి కామం ఉండదు. ఒకవేళ ఆయన స్త్రీని ధరించినా మనలాంటి కాముకుడు కాడు. కాబట్టి పెళ్ళైనా కాముకుడు కాకపోతే మన ప్రయత్నం వ్యర్థం కదా అని మళ్ళీ ఒకసారి అనిపిస్తోంది. అయినా పోన్లే, ఆయన కాముకుడు అయినా అవ్వకపోయినా కనీసం ఆయన పక్కన కూడా ఒక స్త్రీ ఉంది కదా అని ఆనందించాలనిపిస్తోంది నాకు. కాబట్టి ఆయన ఒక అందగత్తెని పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో పడితే అప్పుడు నా దుఃఖం తొలగుతుంది. ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేను. శివుణ్ణి సంసారంలో నేను పారవేయలేను. కారణం, యోగీశ్వరుడు ఆయన, నితాంత యోగి, నిరంతర యోగి ఆయన. ఇప్పుడు ఆ పని ఎవరు చేయగలరా అని ఆలోచించి ఈ సమావేశం ఏర్పాటు చేశాను. కన్న తండ్రి మీదే బాణం ప్రయోగించిన ఈ మన్మథుడు ఎందుకు సమర్థుడు? నాయన, మన్మథ, నీ భార్య రతీదేవితో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి సమయం చూసుకుని ఆయన మీద బాణాలు ప్రయోగించి ఆయన్ని సంసారంలో ప్రవేశపెడితే నువ్వు గొప్పవాడు. అంతేగాని బాడీ ఇచ్చిన డాడీ మీద ఇలా కేడీలా దాడి చేస్తే అదేం పెద్ద గొప్ప కాదు. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే శివుడిని పడగొట్టు అనగానే మన్మథుడు ఒక క్షణం వణికిపోయి, నువ్వు నా మీద కసి తీర్చుకుంటున్నావా శివుడి మీద కసి తీర్చుకుంటున్నావా అన్నాడు. నువ్వు ఏమని చెప్పించావు ఓ మన్మథ, శివుడి కంటి మంటల్లో బూడిదైపోని చెప్పించావు, ఇప్పుడు నన్నేమో ఆయన మీద కుసి కొలుపుతున్నావు అంటే, నాన్న నా మీద నీకు కసి ఉందా అంటే, అది కాదురా, నేను ఏదో తొందరపాటుతో నేను చెప్పించాను. కానీ నువ్వు కనుక శివుడికి ఒక స్త్రీని అంటగట్టగలిగితే, శివుడికి పెళ్ళయ్యేలా చూస్తే నీకు ఇచ్చిన శాప ఉపసంహరిస్తానన్నట్ట అని చెప్పేశాడు ఆయన. మోహయత్వం యథాత్మానం వనిత విముఖం హరం, శివుణ్ణి మోహింపజేయి, ఆయనకి స్త్రీ సాంగత్యం కలిగేలా చెయ్యి, అప్పుడు నేను సంతోషిస్తాను, నీకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకుంటాను అనగానే ఒక్క క్షణకాలం సేపు మన్మథుడు ఆలోచించాడు. ఇదేదో బాగుంది, బ్రహ్మగారిచ్చిన శాపం వెనక్కి తిప్పుకోవాలంటే నేను శివుణ్ణి కాముకుని చేయాలి, కానీ ఆ పని అయ్యేలోపు నిజంగా బూడిదైపోతే బ్రహ్మగారి శాపం ఎలాగో అయిపోతుంది, సరే తండ్రి గారు చెప్పారు చేస్తే బాగుంటుంది, నా శక్తి కూడా నిరూపించుకుంటున్నట్టు అవుతుంది అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, అంతలోనే నాన్నగారు మళ్ళీ నాకు అనుమానం, మీరు చెప్పినట్టు శివుడేదో బాణం వేస్తాను, శివుడు కామం పొందుతాడు, కామం పొందగానే ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎదురుకుండా అందగత్తొద్దా, పెళ్లి సంబంధం తెస్తే కదా పెళ్లి చేసుకునేది, పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకున్నా కొన్నాడు దగ్గరికి వెళ్ళి అడిగాం, వాడు ఊ అన్నాడు, ఊ అన్నాక పిల్లలు చూపించద్దు. కాబట్టి ఈశ్వరుడికి భార్య అయ్యే స్త్రీ ఎవరై ఉంటుంది, అటువంటి స్త్రీని చూపించన్నట్ట. ఓరి మంచి గొప్ప ఆలోచన చేసేవరు, అంతటి శివుణ్ణి చూసి చూడగానే కామంలోకి ముంచెత్తేటటువంటి సుందరీమణి ఎవరై ఉంటుంది అని బాగా ఆలోచనలో పడిపోయాడు ఆయన. అలా ఆలోచిస్తున్న ఆయనకి ముక్కులోంచి గాలి బయటకొచ్చింది అని ఒక గొప్ప గాలి విడిచిపెట్టాట. చింతాక్రాంతుడైపోయాడు కదా, శివుణ్ణి పరవశక్తం పొందించే సుందరి ఎవరు అని ఆలోచిస్తున్న ఆయనకి బాగా పెద్ద నిట్టూర్పు వచ్చిందనమాట. చింతావిష్టస్య మే తస్య నిశ్వాసో యో వినిశ్రుతః తస్మాత్ వసంతః సంజాతః పుష్పవ్రాత విభూషితః. అప్పుడు ఆయన ముక్కులోంచి పెద్ద వేడిగాలి బయటకు వచ్చింది అని విడిచిపెట్టిన ఆ పెద్ద నిట్టూర్పు నుంచి ఒక సుందరుడు పుట్టుకొచ్చాడు. అతడికే వసంతుడు అని పేరు. అతడు పుట్టి పుట్టగానే మెడ నిండా పూలమాలలు వేసుకున్నాడు, ఎర్రని తామర పువ్వులో ఉంది ముఖం, కళ్ళు కూడా వికసించిన తామర రేకుల్లో ఉన్నాయి, అతని నుంచి సువాసన వచ్చింది, అందమైన ధనుస్సు పుచ్చుకున్నాడు అతను, నల్లగా ఒత్తుగా ఉన్న గిరదాల జుట్టుతో ఉన్నాడు, చాలా అందంగా ఉందిటండి ఆ జుట్టు, ఈ ప్రపంచంలో అటువంటి జుట్టు మహా అయితే నాకు తప్ప ఎవడికి లేదు, అంత అందమైన జుట్టుతో పుట్టుకొచ్చాడు ఆయన. చేతులు కూడా పొడుగ్గా బలంగా ఉన్నాయి, శంఖంలో ఉంది మెడ, సర్వాంగ సుందరుడు, కొంచెం శ్యామవర్ణంలో ఉన్నాడనమాట. అటువంటి ఆయన పుట్టగానే అక్కడున్న చెట్లన్నీ చిగురించాయి, మల్లె పువ్వులు పూసాయి, అందుకే వసంత ఋతు వచ్చిందంటే చిగురు చిగుళ్ళు పుడతాయి పువ్వులు పూస్తాయి అనమాట. ఆయన పుట్టగానే వాయువు కూడా సుగంధ భరితమైపోయింది, చెట్లు పుట్టలు అన్నీ కూడా మంచి ఏదో తెలియని ఒక సౌందర్యంతో నిండిపోయాయి. ఆ సమయంలోనే మామిడి చెట్ల మీదకి కోయిలు వచ్చి పడ్డాయి, అవి పంచమస్వరంతో కుహూ కుహూ అని కుయ్యడం మొదలుపెట్టాయి. కొన్ని పద్మాకరాలు అక్కడే ఉన్నాయి, వాటిల్లో తామర పువ్వులు వికసించాయి. అప్పుడు వెంటనే బ్రహ్మగారికి వీడు గనక సాయం ఉంటే మన్మధుడు శివుడిని పడగొట్టేస్తాడనుకుని, మన్మథ స్త్రీ గురించి నువ్వు అడిగితే వీడు ఒకడు పుట్టుకొచ్చాడు, వీడికి వసంతుడని పేరు పెడుతున్నాను, ఈ వసంతుడు ఈరోజు నుంచి నీకు మిత్రుడు, కంతునికి వసంతుడు మిత్రుడైతే అగ్నికి వాయువు తోడైనట్టు అవుతుంది, యథాగ్నేహే పవనో మిత్రం సర్వత్రోపకరిష్యతి. అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది, ఓ చోట అగ్ని బాగా వెలుగుతోంది, అడవి తగలబడింది, అప్పుడు పెద్ద గాలి వీస్తే ఓ అగ్ని ప్రజ్వరిల్లి మొత్తం అడవంతా బూడిచ్చేస్తుంది. నీవు మన్మథాగ్నివి, వీడు నీకు వసంత వాయువు, అంటే వీడు కూడా ఉంటే నువ్వు వేసే బాణాలకి ఎంత గొప్పవాడైనా కాముకుడైపోతాడు, తనను తాను మరిచిపోతాడు. ఇతన్ని కూడా తీసుకెళ్ళు, ఇతడు కూడా ఉంటే తొందరగా శివుడు కాముకుడవుతాడు. ఇప్పుడు స్త్రీ గురించి ఆలోచించద్దు కానీ, ఆయన ఒకసారి కాముకుడైతే ఎవడు కనపడితే వాడు వెంట పడతాడు, పెళ్ళో పెళ్ళో అని తిరగగా తిరగగా ఎవరో ఒకళ్ళు దొరక్కపోతారా, వెళ్ళిరా అన్నట్ట. ఇదేం విచిత్రం ఇది, శివుడు అంతటి వాడి మీద ఉసుగొలుగుతూ సరియైన స్త్రీని చూపించట్లేదు మా నాన్న, ఈ నాన్నగారు ఏదో కొంప ముంచుతారని లోపల కొంచెం పీకులాటగానే ఉందండి కంతుడికి. కంతుడు తప్పనిసరి పరిస్థితుల్లో వసంతుడిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి గంతులు వేసుకుంటూ ముందుకుపోయాడు. వెళ్ళి వెళ్ళగానే శివుడు ఉన్నటువంటి ఒక దివ్యస్థలం చేరాడు. ఈశ్వరుడు నిరంతరం ఒక దివ్య ప్రదేశంలో ఉంటాడని ఇంత పూర్వం చెప్పి, అప్పటికి కైలాసం లేదు, ఇంకా కైలాసం తర్వాత వచ్చిందనేది ఇంత పూర్వం భాగం అన్నవాడికి తెలుస్తుంది. అప్పుడు శివుడున్న లోకానికి శివలోకం అని పేరెట్టారు. అక్కడ శివుడు ఒక చోట కూర్చుని కాలి మీద కాలేసుకుని మేధాదక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు. ఇది రూపం అన్నమాట. ఓ వటతరు ఉందట, చిత్రం వటతరోరు మూలే, ఒక గొప్ప వటవృక్షం కింద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, కాలి మీద కాలేసుకున్నాడు, జడలు అందంగా ఉన్నాయి, చంద్రరేఖ ధరించాడు, మౌన వ్యాఖ్యతో ఉన్నాడు, ఎదురుగుండా మునులు కూర్చుని ఆయన దగ్గర పాఠాలు మౌనంగా నేర్చుకుంటున్నారు, ఏం మాట్లాడించరన్నమాట. శివుడి దగ్గర ఉన్న ఋషులు ఆయనకి పాదాలు ఒత్తుతారు, ఆయన పలకరించరు, ఆయనకు నూనె రాస్తారు, ఆయన పలకరించరు. మాట్లాడకుండా సేవ చేసే శిష్యులు దొరకడం ఎంత అదృష్టం అండి, దిక్కుమాల శిష్యులు అలా దొరకట్లేదు, ఉన్న రెండు నిమిషాలు గురుగారు గొంతు తినేస్తారు. మౌనముగా సేవ చేసేటటువంటి శిష్యులు దొరకడం చాలా అదృష్టం, శివుడు అదృష్టవంతుడు, దక్షిణామూర్తి కనుక ఋషులు మౌనంగా సేవ చేస్తారు, అదృష్టం అదృష్టం. అటువంటి వాడిని చూసేటండో మన మన్మథుల వారు. వెంటనే బాణం ఒకటి ఎక్కువ పెట్టాడు, వసంతుడిని ఉసుగొలిపాడు, మహాబాణాలు వేసి పారేశాడు. వేసిన బాణమే మళ్ళీ వేయడం మొదలెట్టాడు. ఒకసారి కాదు రెండుసార్లు కదట చాలా పర్యాయములు బాణములు వేశాడు. శివుడికి ఆ సమయంలో పక్కన గణేశుడు కూడా శిష్యుడిగా ఉన్నాడు. అప్పటికి శివుడి పక్కన స్త్రీ రూపంలో ఉన్న అమ్మవారు లేరు, ఆయన మనస్సులోనే ఉంది స్త్రీ. ఒక గణేశుడు మాత్రం బయట ఉన్నాడు. ఈ గణేశుడు చాలాసార్లు బయటకు వస్తూ ఉంటాడు, లోపలికి పెడుతూ ఉంటాడు, పుడతాడు, రకరకాల అవతారాలు ఎత్తుతాడు కదా. అందులో పార్వతికి కళ్యాణం కానికితం కూడా గణేశుడు ఉన్నాడు. సుమ ఈయన బాణాలు వేస్తూ ఉంటే ఎవరు మన్మథుడు, శివుడికి ఏమవ్వలేదు, పక్కనున్న గణేశుడికి ఏమవ్వలేదట. ఎటొచ్చెటిపోయిన ఋషులు మాత్రం భ్రష్టులు అయిపోయారట. ఎంకిపెళ్లి సుబిధ ఒక చిన్న సాగుతుందిరండి. వివిధాం కృతవాన్ యత్నాన్ రత్యాసహోనోభవ జీవా సర్వే వశం యాతాహ స గణేశ శివో నహి అన్నారు. ఇన్ని బాణములు వేస్తూ ఉంటే గణేశుడికి శివుడికి ఆ బాణాలు తగిలిన వాళ్ళు కిక్కురు మరకుండా అలాగే మౌనంగా చూస్తున్నారు. గణేశుడు శివుడికి ఎదురుగుండా కూర్చుని సేవ చేస్తున్నాడు, పాఠం వింటున్నాడు. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరమేశ్వరుడి మీద ఎన్ని బాణములు వేసినా ఆయనకి శివుడికి ఏం జరగలేదు. నిరంతరం పరమేశ్వరుడికి ఎదురుగుండా కూర్చుని బోధలు వినడానికి వచ్చిన ఋషులు దెబ్బతినేశారు. ఆ ఋషుల్లో ఒక్క వశిష్ఠుడు, అగస్త్యుడు తప్ప తక్కిన వాళ్ళంతా మతి పోగొట్టుకుని కశ్యప ప్రజాపతి తన భార్యలతో వెళ్ళిపోయాడు, దక్షుడు వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ తలో దిక్కుకి పారిపోయారు. ఇప్పుడు శివుడికి ఎదురుకుండా గణేశుడును వశిష్ఠుడి తప్ప ఎవరు లేరట. పురాణం మధ్యలో అందుకనే పొరపాటున మన్మథుడు బాణాలు వేయకూడదు. పాపం పురాణం చెప్పడానికి కూర్చున్న మహానుభావుడు మేధాదక్షిణామూర్తి మిగిలాడు, గణపతి ఒక్కడు మిగిలాడు. ఒక్క వశిష్ఠ అరుంధతులు ఉన్నారు, తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారట. పాపం మన్మథుడు తెల్లబోయాడు, నేను శివుడి మీద బాణప్రయోగం చేస్తే ఈ శివుడు ఏమాత్రం చెక్కు చెదరటం లేదు, తక్కిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈ వేళ్ళందరినీ భ్రష్టులు చేస్తే నాకేం లాభం అనుకుని పాపం నిరుత్సాహపడ్డట. జగోమ సమవస్థానం నివృత్తి విమదస్తదా. మనస్సు పాడైపోయి నా అన్నగారు చెప్పిన పని చేయలేకపోయాను, నాన్నగారు నా శాపం వెనక్కి తిప్పుకుంటానన్నారు, అది తిప్పుకోవడానికి కూడా అవకాశం లేదనుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. తండ్రి బ్రహ్మదేవ, నా శక్తి వంచన లేకుండా శివుణ్ణి కాముకుండి చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశాను. ఈ వసంతుడు పక్కన సాయంగా వచ్చాడు, నా భార్య రతి పక్కనే ఉంది, నేను బాణాలు వేశాను. శివుడి మీద వేసిన బాణములు శివుడి మీద తగలకుండా పక్కనున్న వాళ్ళకి తగిలాయి, శివుడు మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాడు, పక్క వాళ్ళు మాత్రం పారిపోయారు. తండ్రి ఎంత అన్యాయం జరిగింది. ఇంద్రుడు, శచీదేవి ఇలాంటి దిక్పాలకులందరూ భ్రష్టులు అవుతున్నారు, కానీ ఈ దిక్పాలకులకే దిక్కైనటువంటి స్వామివారు మాత్రం కదలడం లేదు. ఈశ్వరుడు సమాధిలో ఉండగా ఆయన్ని ఎవరు ఏం చేయగలరు? నేను నా ఐదు బాణాలు, నా శక్తి, నీ శక్తే కాదు, ఈ ప్రపంచంలో ఏ శక్తి పరమేశ్వరుణ్ణి ఏమీ చేయలేవు. ఇక అనవసరం. శివుడు తనంత తాను వివాహం చేసుకోవాలనుకుంటే తప్ప ఈ శక్తులేవి ఆయనని వివాహానికి సుముకుణ్ణి చెయ్యలేవు. మన శక్తులేమీ ఏం చేయలేవు, ఆయన ఇష్టపడితే తప్ప. నేను ఎన్ని చేయాలో అన్ని చేశాను, వరుసగా చెప్పుకొచ్చాడండి. చక్రవాక పక్షుల్ని ప్రదర్శించాను, శృంగార క్రీడలు ప్రదర్శించాను, నృత్యాలు చేశాం, పుష్పాల మాలలు వేశాం. అబ్బో ఎన్ని చేయాలో అన్నీ చేశాం, మా వల్ల కాలేదు. నాలభద్వివరం తస్మిన్ కదాచిదేపి మచ్చర. నా బాణములు శివుడి మీద పడి దౌర్బల్యం పొందాయి తప్ప నా బలం అతన్ని ఏమీ చేయలేకపోయింది అనగానే ఇంకా బ్రహ్మదేవుడు మళ్ళీ ముఖం వాడిపోయింది. ఒక ముఖం కదా, నాలుగు ముఖాలు వాడిపోయాయి. మనకైతే ఒక్క ముఖమే మాడిపోతుంది, ఆయన చతుర్ముఖుడు కదా, చతుర్ముఖాలు కూడా వాడిపోయాయి. పాపం ఆయన చాలా ఇబ్బంది పడిపోయాట, చింతాక్రాంతుడైపోయాడు. ఈ మన్మథుడి బలం ఎంత చేసి నా మీద మాత్రమే అన్నమాట ఉపయోగపడేది. మన్మథుడు చాలా గొప్పవాడు అనుకున్నాను, ఈ గొప్పవాడు నా మనస్సు నుంచి పుట్టి కేవలం తండ్రిని ఏడిపించాడు. తండ్రులకు తండ్రి, తల్లులకు తల్లి అయిన శివుణ్ణి ఏమీ చేయలేపాడు. ఇంకెందుకండి వీడి శక్తి అని చాలా బాధపడిపోయి నిట్టూర్పు విడిచేట. పదే పదే అని బాధగా వేడి నిట్టూర్పులు విడిచాడు. అప్పుడు ఆ నిట్టూర్పుల్లోంచి భయంకరులైన ప్రాణులు పుట్టుకొచ్చారు, మహాబలశాలురు. వాళ్ళంతా కూడా కొండంత శరీరాలతో ఉన్నారు, పెద్ద పెద్ద చేతులతో ఉన్నారు, అటు ఇటు తెగ తిరుగుతున్నారు, భయంకరాకారులు వాళ్ళు. ఇక నాలుకలు కిందకి అలా వేళ్లాడిపోతున్నాయట. లంబ జిహ్వులు అనమాట, వేళ్లాడుతున్న జఫ కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ పెద్ద పెద్ద ధ్వనులతో అరుస్తున్నారట. వాళ్ళ చేతుల్లో పుట్టుకతోటి డమరుకాలు వచ్చాయి. ఆ డమరుకాలు, పటహాలు, కొమ్ము బోరాలు ఇవి పుచ్చుకుని ఊదుతూ బ్యాండ్ మేళం వాయించేస్తూ పెద్ద పెట్టుని అరవటం మొదలు పెట్టారు. పోనీ అరుపులు కూడా మంచి అరుపులా. బ్రహ్మగారు ఈర్ష్యతో ఉన్నాడు కదండి, శివుణ్ణి పడగొట్టాలి, శివుణ్ణి కాముకుండి చెయ్యాలనే బాధతో ఉండడం వల్ల, ఆ నిట్టూర్పుల నుంచి పుట్టడం వల్ల వాళ్ళంతా కూడా మారయ్య 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 అనడం మొదలెట్టారట. అంటే చంపాలి చంపాలి నరకండి అంట మొదలెట్టారు. మరికొంతమంది ఏం చేశారట, ఒకడు మారయ్య అంటే రెండోవాడు ఛేదయ్య ఛేదయ్య అనడం మొదలెట్టారట. చంపడం అంటే మరి మామూలుగా కాదు, అడ్డంగా నరికేద్దాం అన్నారట. మారయ్య ఛేదయే చూచురు బ్రహ్మణోమే పురస్థిత. బ్రహ్మకి ఎదురుగుండా నిలబడి మారయ్య అంటే చంపండి, ఛేదయ్య నరకండి అని అరవడం మొదలెట్టారు. ఎవరిని చంపాలి ఎవరిని నరకాలి, బ్రహ్మ మీదకే వచ్చారు వాడు. బ్రహ్మగారి కాలం ఎలా ఉందంటే పాపం ఆయన మరి ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ, ఒక కొడుకేమో ఆయన మీదే బాణం వేసి ఆయన కాముకుండి చేశాడు. ఇప్పుడు పుట్టిన వాడు ఆయన ముక్కులోంచి పుట్టి ఆయన్నే చంపడానికి ఆయన మీదకు దూకి కత్తితో ఒక దెబ్బకు నరికేయండి అని ఒకడు, చంపండి అని ఒకడు అరవడం మొదలుపెట్టారు. అప్పుడు మన్మధుడు ఏ ఆగండి అని వాళ్ళని ఆపి ఒక్క చేత్తో వాళ్ళందరూ ఒక తోపు తెస్తే కింద పడిపోయారట. అది మన్మథ బలం. మన్మధుడి యొక్క బలమునకు ఎంతటి వీరులు కుప్పకూలి కింద పడిపోయారు. వాళ్ళని ఆపి ఎదురుగుండా ఉన్నది సృష్టికర్త, ఆయన దృష్టిలో ఏదో లోపం వచ్చిన కారణం చేత మీరు పుట్టారు, వెకిరి వేషాలు వేసి చంపుతాం చంపుతాం అనకండి, కిక్కురుమన్నారంటే మిమ్మల్ని ఒక్క పూల బాణంతో గూడి చేసేస్తాను అని బెదిరించి వాడిని అదుపులో పెట్టాడు. ఆ తర్వాత నాన్నగారు, శివుడి మీద మీరు ద్వేషం పెట్టుకోవడం వల్ల పుట్టకూడని వాళ్ళందరూ పుట్టుకొస్తున్నారు, పుట్టిన వాళ్ళందరూ మిమ్మల్ని పట్టుకుని చంపాలని మీదకు వస్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ జనాన్ని అదుపులో పెట్టడం అలాగే ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ పుట్టుకొచ్చారు, వీళ్ళని ఏం చేయమంటారు, నా కర్తవ్యం ఏమిటనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. బ్రహ్మగారికి ఏం తెలియదా, తెలుసు కాబట్టే, ఒరే నాయన మన్మథ ఈ జనాలకు పేర్లు పెడుతున్నాను, వీళ్ళలో కొందరు మారయ్య మారయ్య అన్నారు కాబట్టి వీళ్ళు మారగణములు అని పిలువబడతారు, వీళ్ళంతా నీకు అసిస్టెంట్లు. వీళ్ళలో ఛేదయ్య ఛేదయ్య అన్నటువంటి వాళ్ళందరూ చిద్గణములు అని పిలువబడతారు, అందరినీ కలిపి మొత్తం మీద మారగణములు అంటాం. ఈ మారగణములందరూ నీకు సేవకులు, వీళ్ళని నువ్వే అదుపులో పెట్టగలవు, ఎందుకంటే నువ్వు ఒక తోపుతో వస్తే వాళ్ళు కింద పడ్డారు కనుక, వీళ్ళందరూ నీకు సేవకులు. ఈ రోజు నుంచి నువ్వు ఎలా చెబితే అలా వినకపోతే వాడు నాశనం అయిపోతారు. వీళ్ళు మహాశక్తివంతులు, వీళ్ళు తమను అర్చించినటువంటి వాళ్ళకి విఘ్నాలు కలగజేస్తారు. వీళ్ళని అర్చించకుండా ఎవరైనా పని మొదలు పెడితే వాడు నాశనం అయిపోతారు. వీళ్ళని అర్చించే విధానం ఎలాగా, భవిష్యత్తులో వినాయక చతుర్థి అని ఒక వ్రతం ఏర్పడుతుంది, ఆ చతుర్థి నాడు వీళ్ళంతా విఘ్నేశ్వరుడి దగ్గర చేరతారు, విఘ్నేశ్వరుడికి పెట్టే నైవేద్యం అంతా వారి దగ్గర చేరుతుంది, గణపతికి చేసే పూజలన్నీ వీళ్ళకు కూడా చెందుతాయి, దాంతో వీళ్ళు శాంతి పొంది పనులు చేసే వాళ్ళకి విఘ్నం చేయకుండా రక్షిస్తారు. అప్పటిదాకా మాత్రం ఎవరు ఏ పని మొదలు పెట్టినా వీళ్ళు కొంచెం కదిలిస్తారు. కాబట్టి భవిష్యత్తులో వినాయక చతుర్థి పూజ ఈ మారగణములకు కూడా ఉపశాంతి కలిగించుగాక, తద్వారా ప్రజలు సుఖపడుదురుగాక అని ఆయన వరం ఇచ్చాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు వీళ్ళు ఏం చెబితే అది చేసి శత్రువుల్ని పీడిస్తారు, కానీ నా కోరిక కిందే ఉండిపోయింది, శివుడికి కామం కలిగించలేకపోయాను, ఒక పని చేయకూడదురా ఇంకొక ప్రయత్నం చెయ్యి, ఇదివరకు నువ్వు మన్మథ ఈ వసంతునితో వెళ్ళావు, ఇప్పుడు ఈ మారగణం కూడా కట్టాడు కదా, వీళ్లతో కలిసి వెళ్ళి శివుడి పడగొట్టకూడదా, ఇంకొక ప్రయత్నం చెయ్యి అన్నట్ట. తప్పదంటావా అన్నాడు ఆయన. మళ్ళీ మారగణములతో కలిసి బ్రహ్మగారి మాట కాదనలేక శివుడి మీద బాణాలు వేసి నిరుత్సాహంతో వెనక్కి వచ్చాడు. రాగానే నాన్నగారు మళ్ళీ నన్ను పంపకండి, ఇక పంపితే నా దుంప తెంచేటట్టున్నాడు శివుడు. ఎందుకో తెలుసిన, నేను వేసిన బాణములు కానీ వసంతుని ప్రయత్నం కానీ ఈ మారగణముల యొక్క అరుపులు కానీ శివుణ్ణి రవ్వంత కదల్చలేకపోయాయి. ఒక్క అదృష్టం ఏంటో తెలుసిన, నదగ్ధామే తనుశ్చైవ తత్రతే నదయాళునా. శివుడు దయామయుడు, అందువల్ల నన్ను మాత్రం బూడిద చేయలేదు, లేకపోతే క్షణంలో నేను దగ్ధుండయ్యేవాణ్ణి. నా పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాను, అందుకనే శివుని కంటి మంటలకి నేను బూడిదవ్వలేదు. మహాత్మా నీకు పుణ్యం ఉంటుంది, శివుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకేదన్నా మార్గం ఆలోచించు, మధ్యలో నన్నెందుకు అనవసరంగా పాడు చేస్తావు, మీరు మీరు ఆబోతులు ఆబోతులు కొట్టుకుంటే మధ్యలో లేగదోడొస్తే పచ్చడైపోతుంది, నీకు శివుడికి విష్ణువుకి మధ్యలో తగాద వచ్చినా మీరు మీరు తట్టుకుంటారు, మధ్యలో మా అలాంటి సామాన్యులు వస్తే రాజకీయ నాయకులు పార్టీలు బాగుంటాయి, మధ్యలో కార్యకర్తలు తెచ్చినట్టుగా తెస్తున్నారు. దయతోటి నన్ను అనుగ్రహించు, నువ్వు ఇంకేదన్నా పని చెయ్యి అనగానే సరే వెళ్ళిరా అన్నట్ట బ్రహ్మ. కానీ మనస్సులో దీనత్వం పెరిగిపోయింది, బాధ పెరిగిపోయింది. ఏం కొడుకు వీడు, తండ్రి చెప్పిన పని చేయలేక ఈ పని నేను చేయలేను, ఇంకేదైనా ఆలోచన చెయ్యి అని నాకే దండం పెట్టి వెళ్ళిపోయింది. ఇలాంటి కొడుకులు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అనుకున్నాడు ఆయన పాపం. ఇప్పుడు ఇంకేం చెయ్యాలి? శివుణ్ణి బుట్టలో వేసుకుని ఆయన్ని కాముకుణ్ణి చేసి వివాహం మీదకి మనస్సు మరల్చలేని నా బ్రహ్మత్వం ఎందుకు అనిపించింది బ్రహ్మకి? ఈ శివుణ్ణి ఎలా పడగొట్టాలని మళ్ళీ ఆలోచన చేశాడు. అప్పుడు ఆయనకి ఆలోచనలో గొప్ప కొత్త ఆలోచన పుట్టింది. ఈశ్వరుడు వివాహం చేసుకునేలా చెయ్యాలంటే, అంటే శివుడికి భార్యని ప్రసాదించాలంటే అది నా వల్ల కాదు, నా పుత్రుల వల్ల కాదు, ఇది ఒక్క శ్రీమన్నారాయణుని వల్లే అవుతుంది అనుకున్నాడు ఆయన. వెంటనే ఆయన పద్మాసనం మీద తాను మళ్ళీ పద్మాసనం వేసి కూర్చున్నాడు. అసలే ఆయన ఉన్నది పద్మం, తెల్ల పద్మం. తెల్ల పద్మం మీద ఎర్రగా ఉన్న బ్రహ్మగారు పద్మాసనం వేసి కూర్చున్నాడు. హరిం తం సోస్మరం భక్త్యా శివాత్మానం స్వదేహదం అస్తవం చ శుభస్తోత్రైః దేనవాక్య సమన్వితైః. కళ్ళు మూసుకుని హరిని, తనకి శరీరం ప్రసాదించిన శ్రీమన్నారాయణునికి భక్తితో నమస్కరించాడు. స్వామి, నీ బొడ్డు నుంచి తెల్ల తామర పువ్వు పుట్టింది, ఆ తెల్ల తామర పువ్వు నుంచి పుట్టిన బిడ్డను నేను, నా శరీరం ప్రసాదించావు, నువ్వే నన్ను ఇప్పుడు అనుగ్రహించాలి, నా కోరిక తీర్చాలి అని పరిపరి విధాలుగా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రముతో పాటుగా విష్ణు సహస్రనామం కూడా పారాయణం చేస్తూ భగవంతుడైన వాసుదేవుడి గురించి ధ్యానం చేశాడు. ధ్యానం చేశాడు, తపస్సు చేశాడు, జపం చేశాడు, పూజించాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు, స్తోత్రాలు చేశాడు. ఆ స్తోత్రాలకి మెచ్చుకొని కొద్ది రోజులకి శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? చతుర్భుజో రవిందాక్ష శంఖ శాంగ గదాధర హల సత్పీత పట శ్యామ తనుర్భక్త ప్రియో హరి. ఏమి రాశారండి, ఇక్కడి నుంచి 12 శ్లోకాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాట. ఆయన ఎలా ఉన్నాడో వర్ణించారన్నమాట. ఆయన ఎలా ఉన్నాడు? చారు లక్షణ లక్షిత నఖ పాద గొల్ప జాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాల నాసాధర వదన వర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పు పురుషోత్తముడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వచ్చినవాడు నీలమేఘ ఛాయా శరీరుడు, నల్లని మేఘం వంటి శరీరంతో ఉన్నాడు. ఆ నలుపు కూడా ఎటువంటిదంటే ఇందీవరశ్యాముడు. నల్ల కలువు పువ్వు ఒక రకమైన నీలం వర్ణంలో ఉంటుంది, ఆ నీలవర్ణంలో ఉన్నాడు. వేలాది చేతులతో ఉన్నాడు, ఆ చేతులన్నిటికీ కంకణాలు ఉన్నాయి, భుజకీర్తులు ఉన్నాయి, ఆ చేతులన్నిట్లోనూ ఆయుధాలు ధరించాడు. శంఖము, చక్రము, గద, పద్మము, ధనుస్సు, మకరము, ఇటువంటి అనేకమైన వస్తువులు ధరించాడు ఆయన. ఈ చేతులన్నీ మోకాళ్ళని తాకుతున్నాయి. ఆజాను బాహుడు ఆయన. మంచి అపూర్వమైనటువంటి ముక్కుంది, ఆ ముక్కు కూడా సంపెంగ ముగ్గు మొగ్గలాగా ఉందట, శంఖంలో నున్నగా ఉంది. కంఠం అద్భుతమైన నల్లని ఒత్తైన గిరదాల జుట్టు, ఆ గిరదాల జుట్టుకి పైన అందమైన కిరీటం ధరించాడు. చెవులకు మకరకుండలాలు ధరించాడు. వేళ్ళు గోళ్ళు ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దినట్టున్నాయన్నమాట. ఆ మహాత్ముని శరీరం నుంచి అపూర్వమైనటువంటి సువాసన వస్తున్నది. శ్రీవత్సమనే ఒక పుట్టుమత్స ఉన్నది కుడివైపున, ఆ మత్సతో లాంఛనంతో ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మీదేవి ఎడమవైపు ఉన్నది, సమున్నతమైన వక్షస్థలం ఉందా లేదా అనిపిస్తున్న నడుము ఉన్నది. పసుపచ్చని బంగారపు రంగులో ఉన్న వస్త్రం కట్టుకున్నాడు. విద్య అవిద్య శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ ఈ దివ్యశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. ఈ దివ్యశక్తులు స్త్రీ రూపములలో ఆయనని స్తుతిస్తున్నాయి. ఇంకా ప్రహ్లాదాది పరమ భాగవతోత్తములు ఆయన కూడా ఉన్నారు. ఎప్పుడు విష్ణు చుట్టూత సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైనటువంటి సేవకులు చుట్టూ చేరి ఆయనని సేవిస్తూ ఉంటారు. పరివారం లేకుండా ఒంటరిగా రాడు, ఈ పరివారంతో ఉన్నాడు ఆయన. ఆ మహాత్ముణ్ణి దివ్యమంగళస్వరూపుణ్ణి, సకల దుఃఖాలు తొలగించే భాగవతుణ్ణి చూచి పులకించిపోయాడు. అత్యంత భక్తి శ్రద్ధలతోటి ధ్యానం చేశాడు. ప్రభువు ఆపద్బాంధవ ఆపన్నానీక శరణ్య రక్షించు రక్షించు అంటూ తన కిరీటములు ఆయన పాదముల మీద పెట్టి నమస్కరించాడు. కిరీటం తీయకుండా కిరీటములతో సైతంగా పాదాల మీద తలలు పెట్టి నమస్కరించాడు. అప్పుడు హరి, ఇదేమిటి? ప్రాజ్ఞుడివి విధే బ్రహ్మ మహాప్రజ్ఞ ధన్యస్తం లోక కారక కిమర్థం స్మరణం వేద్య కృతం చక్రియతే నుతి. బ్రహ్మ, నువ్వు ప్రాజ్ఞుడివి, వేద పండితుడివి, జ్ఞానివి, అటువంటి నువ్వు దుఃఖంతో నన్ను స్మరించావు, అందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. వాసుదేవుడి కోసం నువ్వు చాలాసార్లు తపస్సు చేసావు, కానీ ఆ తపస్సు జ్ఞానం కోసం చేసావు తప్ప దుఃఖ నివారణ కోసం తపస్సు చేయలేదు. ఇవాళ ఎందుకింత దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటన్నాడు ఆయన. తెలుగులో పోతన గారి దీనికి అనువాదం చేస్తాడండి, చతురాస్యుండవు వెల్పు పెద్దవు అంటాడు ఆయన. నువ్వు నాలుగు ముఖాలు కలిగిన వాడివి, దేవతలకి నాయకుడివి, మహాజ్ఞానివి, అటువంటి నీవు దుఃఖం పొందడం ఏమిటి? ఇంత మహా దుఃఖానికి కారణమేమిటి అంటే విష్ణువుకి తెలీదా? అతని నోటి వెంబడి అతని లక్షణం ఏమిటో తెలుసుకోవాలి, అతని బాధ ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుని వీలైతే కొంచెం మందలించాలి, లేదా లోక శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఇదంతా శివలీలని ఆయనకి తెలుసు కాబట్టే చెప్పు చెప్పు, నీ బాధ ఏమిటో, నీ శ్రమ తొలగించి దుఃఖం తొలగించి నీకు ఆనందం కలిగిస్తాను, ఏం కవలో కోరుకోనగా. అప్పుడు మళ్ళీ రెండు చేతులు జోడించి, నా మర్యాద నిలబెట్టవలసిన బాధ్యత నీదే తండ్రి అన్నట్ట. సందేహం లేదు, నీకు మర్యాద బాగా చేస్తానులే, అసలు ఇంతకీ నీ బాధ ఏమిటన్నాడు ఆయన. స్వామి, అన్నీ నీకు తెలుసు, అయినా మళ్ళీ అడుగుతున్నావు. ఒకప్పుడు నా మనస్సు నుంచి మన్మథుడు అనేవాడు ఒకడు పుట్టాడు. వాడు నా వరాలు స్వీకరించి నా మీదే పుష్పబాణాలు ప్రయోగించాడు. నేను సంధ్యని పట్టుకున్నాను. అప్పుడు రుద్రుడు ప్రత్యక్షమై, నా పుత్రులందరూ ఇంతమంది చూస్తూ ఉండగా కూతుర్ని ప్రేమిస్తావట్రా కాముకుడా అని మందలించి నన్ను మరల్చాడు. ధర్మదేవత నా కుమారుడు గొప్పవాడని ఆయనకంటే నేను కొంచెం అధముడిని అన్నట్టుగా మాట్లాడాడు. దాంతో నాకు చాలా బాధ కలిగింది. అప్పటి నుంచి శివుడు కూడా పెళ్లి చేసుకుంటే ఇంకెప్పుడు ఇలా నన్ను మందలించడనిపించింది. పెళ్లి చేసుకొని బ్రహ్మచారి కాబట్టి కదా నన్ను మందలించాడు, ఈయనకు కూడా పెళ్ళం వస్తే ఈయన కూడా గొళ్ళెం తగిలించుకున్నట్టుగా ఈ భార్యతో పాటు సంసారంలో ప్రవేశిస్తాడు కదా అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు ఒకటే ఒక బాధ పట్టుకున్నది, అది శివుడు సంసార అయ్యి తీరాలి. శివుడు సంసారి కాకపోతే నేను నిస్సారం పొందుతాను, శివుడు సంసారి అయితే నా దుఃఖం తొలగిపోతుంది. ఇంతకు మించి నా కోరిక లేదు. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు వరం ఇచ్చి శివుణ్ణి గృహస్థాశ్రమంలో ప్రవేశించేలా చేయి. అప్పుడు నేను, ఏమయ్యా మాకందరికీ కబుర్లు చెప్పావు, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోలేదా అని దెప్పుతా, అప్పటితో నా బాధ తొలగిపోతుంది అన్నాడు ఆయన. అప్పుడు విష్ణువు, ఆహా బ్రహ్మదేవ, ఏమి విచిత్రమైన కోరిక కోరేవయ్యా. ఇక్కడ గొప్ప మామూలు మాట కాదండి విష్ణు అన్నది. మద్వాక్యం శృణుహి, నా మాట విను. సర్వభ్రమ నివారణం సర్వ వేదాగమాదీనాం సమ్మతం పరమార్థత. భ్రాంతులు తొలగించే వేదసారమైన నా మాట విను. నువ్వెవరివి? బ్రహ్మవి. ఎందుకు నిన్ను బ్రహ్మన్నారు? సృష్టికర్త కనుక. నీకు సృష్టిని చేసే శక్తి ఎలా వచ్చింది? వేదములు చదువుకున్నవాడు కనుక. వేదములు చదువుకున్నవాడికి అన్నీ తెలియాలి, కానీ ఇప్పుడు నీకు తెలియటం లేదు. అంటే అసలు నువ్వు నిజంగా వేదాలు చదివావా, ఉట్టిని అలా చేత్తో పట్టుకున్నావా, అర్థం తెలియకుండా టేప్ రికార్డులాగా ఉరికి అలాగే రోజు వల్లిస్తున్నావా? దానివల్ల నీకేమిటి లాభం? అది మామూలు తెప్పుటండి. నువ్వు వేద పండితుడు అయ్యుండి కూడా ఇతరులకు అజ్ఞానాన్ని బోధించే సంసారంలో ప్రవేశించాలి అనే కోరిక కోరుతున్నావు, పైగా శివుణ్ణి కాముకుణ్ణి చేయాలనుకుంటున్నావు. అప్పుడు నీలో విజ్ఞానం పోయినట్టేగా, వేదవక్తాపి విజ్ఞానం విస్మృతంతేఖిలం విధే. నువ్వు నా కుమారుడైనా అసలు రహస్యం చెబుతున్నా, నువ్వు వేద ప్రవర్తకుడివి కానీ వేద జ్ఞానం మర్చిపోయావు పో అన్నాడంతే. నీ వేద జ్ఞానం అంతా నశించిపోయింది, అందుకే వేదన కలిగింది. వేద పండితుడికి వేదన ఉంటుందా? ఇతరులను పాడు చేయాలని కోరిక ఎప్పుడు ఉండదు. వేద పండితుడు ఎప్పుడు ఇతరులకు అపకారం చేయడు, అసలు పొరపాటున ఓహే రానివ్వడు. నువ్వు అది మర్చిపోయావా? శంకరుడు అంటే ఎవరనుకుంటున్నావు? సరదా కోసం ఒకసారి నీ శరీరం నుంచి పుట్టుండొచ్చు, నా శరీరం నుంచి పుట్టుండొచ్చు, కానీ మనందరికీ మూలకారకుడు ఆయన, దేవతల్లో ఒకడు అనుకుంటున్నావు ఆయన, దేవతలకు అతీతుడు ఆయన. ఒకసారి ఆలోచించు, ఒకప్పుడు మనిద్దరం తగాదా పడ్డాం, అప్పుడు ఆ తగాదా తొలగించడానికి, యుద్ధం తొలగించడానికి శివుడు లింగరూపంలో మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఒకళ్ళని కిందకి ఒకళ్ళని పైకి వెళ్ళమన్నాడు. నేను కిందకి వెళ్ళాను, నువ్వు పైకి వెళ్ళావు, నువ్వు నన్ను మోసం చేయడానికి మొగలి పువ్వుని ఆవుని సాక్ష్యం తెచ్చుకున్నావు. అప్పుడు శివుడు మనల్ని మందలించి మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించి నీ తల ఒకటి ఖండించి మనకి మంత్రోపదేశం చేసి మనల్ని మహాత్ముల్ని చేశాడు. ఆయన నిన్ను సృష్టికర్త అన్నాడు, ఆ సృష్టిని పోషించమని నన్ను అన్నాడు. తన మనస్సు నుంచి రుద్రుడిని ఒకటి సృష్టించి లయకారకుణ్ణి చేశాడు. ఆ సదాశివుడు త్రిమూర్తుల రూపంలో మనల్ని నడుపుతున్నాడు. ఆ త్రిమూర్తుల రూపంలో ఉన్నవాళ్ళు మనం, మనలో మనం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఈశ్వరుడు మనందరికీ మూలకారకుడైన సదాశివుడని గ్రహించాలి. అప్పుడు ఆ శివుడు తన శరీరం నుంచి మూడు శక్తులు సృష్టించాడు. నీకు సరస్వతినిచ్చాడు, నాకు లక్ష్మణుడిచ్చాడు, తన మనస్సు నుంచి పుట్టిన రుద్రుడికి పార్వతినిచ్చాడు. ఈ అందరం త్రిమూర్తులు మళ్ళీ చివరికి ఆయనలో కలిసిపోతాం, ఈ ముగ్గురమ్మలు మళ్ళీ ఆయనలో కలిసిపోతారు. కలిసిపోయినప్పుడు ఆ జగన్మాత రుద్రపత్ని అని పిలువబడుతుంది. ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే మహాకాళి. అందుకే ఆ జగన్మాతని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అంటారు. అటువంటి జగన్మాత ఎప్పుడు ఆయనలోనే ఉంటుంది. ఆయన అమ్మని తనలో పెట్టుకుని, చైతన్యమును తనలో పెట్టుకుని కూడా బ్రహ్మచర్య దీక్షతో ఉండే మహాత్ముడు ఆయన. అటువంటి వాడిని ఇప్పుడు మళ్ళీ ఒక పురుషుడిగా అవతరించి స్త్రీని పెళ్లి చేసుకునేటట్టు చేయమంటున్నావు. ఇది ఒక్కసారి ధర్మం అవునో కాదో ఆలోచించు. అనగా ఇదంతా నాకు అనవసరం, నీకోసం నేను తపస్సు చేశాను, నువ్వు ప్రత్యక్షమయ్యావు, దుఃఖం తొలగిస్తానన్నావు. ఆ శివుడు అమ్మవారిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించాలి. అప్పుడు నేను ఆయన చూసి కొంచెం దెప్పాలి, అవసరమైతే పెళ్లి నేనే చేయించాలి. చేయించినప్పుడు నేను కూడా పెళ్లిలో ఉండి రెండు అక్షతలు వేస్తూ వేరే రెండు అక్షతలు కూడా వేయాలి. ఇది నా కోరిక. ఈ కోరిక నువ్వు తీర్చాలనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. సరే నీ మాట నేను ఎందుకు కాదనాలి? శివుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే నన్నో మన్మధుణ్ణో ఉపయోగిస్తే ఏం ఉపయోగం లేదు. శివుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? తనలో ఉన్న అమ్మని జగదంబని, పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి నేను నీకు అమ్మవారి మంత్రం ఇస్తాను, అమ్మ కోసం తపస్సు చేయి. అప్పుడు అమ్మ అందమైన బొమ్మ రూపంలో ప్రత్యక్షం అవుతుంది, శివుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. బహుశా ఇది శివుడి ఇచ్చేయి ఉంటుంది, అందుకే నువ్వు ఈ పని చేస్తున్నావు. అవతీర్ణ శివాస్యాత్స సతీనామ ప్రజేశ్వర. ఓ ప్రజేశ్వర, ప్రజాపాలన తత్పర, ప్రజా సృష్టికర్త బ్రహ్మ. అమ్మవారు తొందరలో సతీ అనే పేరుతో దక్షుడికి కూతురుగా పుడుతుంది. అప్పుడు ఆవిడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. నీ దుర్బుద్ధి వల్ల ఎక్కువ కాలం సతిగా ఉండదు, శరీరము విడిచిపెడుతుంది, మళ్ళీ ఇంకో రూపము ధరిస్తుంది. ఏది ఏమైనా అమ్మవారి మంత్రం ఒకటి నీకు ఇస్తాను, ఓం దుమ్ దుర్గాయై నమః అనే ఒక దివ్య మంత్రం నీకు ఇస్తున్నాను. ఈ మంత్రమును భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టకుండా హిమాలయ పర్వతాలలో జపం చెయ్యి. అప్పుడు అమ్మ ప్రత్యక్షం అవుతుంది. ఆ అమ్మని కోరుకో. ఏమని కోరుకుంటావు? దక్షుడికి కూతురిగా పుట్టమని. ఈలోపు దక్షుణ్ణి తపస్సు చేయమని పురికొల్పు. దక్షుడికి కూడా అమ్మ మంత్రమే. ఈ దక్షుడు కూడా అమ్మ కోసం తపస్సు చేస్తాడు. నువ్వు తపస్సు చెయ్యి, నీ కుమారుడు దక్షుడు అమ్మ కోసం తపస్సు చేస్తాడు. నీ తపస్సుకి అమ్మ ప్రత్యక్షమై మెచ్చుకుని నీకు వరం ఇస్తుంది, దక్షుడికి ప్రసన్నురాలు అవుతుంది. అప్పుడు దక్షుడికి ఆవిడ సతీ అనే పేరుతో పుడుతుంది. ఆ సతీదేవిని నువ్వే దగ్గరుండి శివుడికిచ్చి పెళ్లి చేయి. ఆ పెళ్లి వల్ల అనేక లాభాలు దొరుకుతాయి. అదృశ్య రూపంలో ఉన్న అమ్మ దృశ్యురాలు అవుతుంది. వాగర్ధ వివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయ్య అన్నట్టుగా శివుడు వాక్కు అర్థంలాగా అమ్మవారితో కలిసి అర్ధనారీశ్వరుడే ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో అమ్మవారు నన్ను పరీక్షిస్తుంది, దానివల్ల ఆవిడ శరీరం విడిచిపెడుతుంది, పార్వతి అనే పేరుతో హిమవంతుని కూతురుగా పుడుతుంది. ఆ అపూర్వ కళ్యాణములు లోక కళ్యాణం అవుతాయి. తద్వారా గణేశ్వరుడు, కుమారస్వామి ఎంతమంది పుడతారు, సమస్త దేవతలు ఉద్ధరింపబడతారు. ఎంతెందుకు? ఈ కథ అంతా వెనుకున్నటువంటి ప్రజలందరూ తరిస్తారు అని శ్రీమన్నారాయణుడు అపూర్వమైన దుర్గా మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించాడు. బ్రహ్మగారు ప్రస్తుతానికి మంత్రోపదేశం పొందాడు. ఆయన జపం చేయాలిగా, రేపటిదాకా జపం చేశాక రేపు అమ్మవారు మళ్ళీ ప్రత్యక్ష అవుతుంది యథాప్రకారంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.